ఓం శాంతి. జీవన సూత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మన దృష్టిని బట్టి మన ప్రపంచం అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. మన దృష్టికోణం ఎలా ఉంటుందో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా అలాగే తయారవుతూ ఉంటుంది. మన పరిసరాలు, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అదే విధంగా స్పందిస్తూ ఉంటారు. మన దృష్టికోణం మన ప్రపంచాన్ని తయారు చేస్తుంది. మనం ప్రపంచాన్ని మార్చాలనుకున్నప్పుడు లేక మన ప్రపంచాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు మన దృష్టికోణాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను మార్చడం చాలా సహజం, కానీ మన దృష్టికోణాన్ని మార్చుకోవడానికి కాస్త శ్రమించవలసి ఉంటుంది. ఈ చిన్న పరివర్తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను మార్చేస్తుంది, పరిస్థితులను మార్చేస్తుంది, వ్యక్తుల భావాలను కూడా మార్చివేస్తుంది. మనం ఏ దృష్టికోణంతో ఇతరులను చూస్తామో వారు కూడా అదే దృష్టికోణంతో మనల్ని చూస్తూ ఉంటారు. ఒకసారి ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి వివాహం చేస్తారు. వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్తుంది. తన భర్తతో, అత్తమామలతో, అందరితో మంచిగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కొన్నాళ్ళ వరకు అంతా బాగానే ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత మెల్లమెల్లగా కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడం ప్రారంభమవుతాయి. వాళ్ళ అత్తగారిలో కాస్త ఆవేశం ఎక్కువ, కోపం పాళ్ళు కొద్దిగా ఎక్కువ, ప్రతిదానికి ఏదో ఒకటి అనడం, తను చేసేటువంటి విధానం ఆవిడకి నచ్చకపోవడం, ఆవిడ చేసేటువంటి పనులు ఈవిడికి నచ్చకపోవడం, వీళ్ళిద్దరూ ఒకరినొకరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆవిడ చేసే విధానాన్ని ఈవిడ మార్చాలని, ఈవిడ చేసే విధానాన్ని ఆవిడ మార్చాలని ఇద్దరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నంలో ఘర్షణ బయలుదేరుతూ ఉంటుంది. ఇద్దరూ మారరు, కానీ ఇద్దరి మధ్య ఘర్షణ పెరుగుతూ ఉంటుంది. వాదోపవాదాలు, చీటికి మాటికి పోట్లాడుకోవడం, ఘర్షణ పడడం, తిట్టుకోవడం జరుగుతూ ఉంటాయి. ఇక మెల్లగా ఇల్లంతా కూడా అశాంతిగా మారిపోతూ ఉంటుంది. ఈ కొత్త కోడలు ఏం చేస్తున్నా ప్రతిదానికి ఆవిడ ఏదో ఒకటి అంటూ ఉంటుందని, ఆవిడ తన జీవితంలో శాంతి లేకుండా చేస్తోందని, అసలు ఇల్లంతా నరకంలా అయిపోయిందని ఈ అమ్మాయి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలా కొన్నాళ్ళు గడుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి తగ్గిపోతాయేమో అని భావిస్తుంది, కానీ రోజు రోజుకి పెరిగిపోతూ ఘర్షణ పెరిగిపోతూ ఇల్లంతా నరకతుల్యంగా అశాంతిగా ఎప్పుడూ పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ఏదో ఒక ఘర్షణ గొడవ కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఇటువంటి అశాంతిలో బతకడం కన్నా చావడమే నయం అని, అసలు ఇక్కడ ఉండడమే నరకంలో ఉండడంలా ఉంటుంది అని చాలా కోపంగా బాధగా మనసులో మదన పడుతూ ఉంటుంది అమ్మాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత తను ఆ కోపంలో వెళ్ళి తన ఇంటికి వెళ్ళిపోతుంది. తన ఇంటికి వెళ్ళి చాలా ఆలోచిస్తూ ఏదైనా చేసి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలి అని ఆలోచిస్తూ వాళ్ళ నాన్నగారి మిత్రుడు ఒకడు, ఒక వైద్యుడు, ఒక మంచి వైద్యం చేసేటువంటి ఒక పెద్ద మనిషి ఒక ఆయన ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి తన గూడంతా చెప్పుకుంటుంది. నేను ఈ పరిస్థితుల్లో ఇలా ఇలా ఉన్నాను, చాలా అశాంతిగా ఉంది, చాలా నరకమయంగా అయిపోతుంది, ఇక నేనైనా బతకాలి, ఆవిడైనా బతకాలి, ఇక ఆ నరకంలో నేను ఉండలేను, నాకు ఏదైనా విషయం ఇవ్వండి, ఆవిడకిచ్చి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకుంటాను అని ఆవేశంలో అంటుంది. ఇక ఆ పెద్ద మనిషికి పరిస్థితి ఎంత అర్థమై ఒక నిమిషం అలా ఆలోచనలో పడి తర్వాత ఈ అమ్మాయితో కాస్త ప్రేమగా మాట్లాడుతూ నీ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూద్దాము అని నువ్వు అనుకున్నట్లే చేద్దాము అంటాడు. అలా లోపలికి వెళ్ళి కొన్ని వనమూలికలు అవి తీసుకొచ్చి తనకిస్తాడు. ఇలా వైద్యుడు ఈ వనమూలికలు ఇవన్నీ తనకిచ్చి, చూడమ్మా నువ్వు మీ అత్తవారిని ఏదో విషయం ఇచ్చేసి చంపేసేవనుకో, అది వెంటనే అందరికీ తెలిసిపోతుంది, అందరి దృష్టి నీపైనే ఉంటుంది, కాబట్టి ఇలా వెంటనే ఆవేశంలో నిర్ణయం తీసుకోకు. నువ్వేదైనా చేసేది ఉంటే కాస్త కొన్నాళ్ళు అలాగా వెంటనే పనిచేసేది కాకుండా కాస్త సమయం తీసుకొని పనిచేసేది ఏదైనా చూద్దాము, దానికి అటువంటిది ఏదైనా ఇస్తానే నీకు అని ఈ వనమూలికలు ఇచ్చి, ఈ వనమూలికల్లో మెల్లగా పనిచేసేటువంటి విషయం ఉంది, ఇది నువ్వు ఆవిడకి ఇచ్చినట్లయితే అది వెంటనే పని చేయకుండా కొన్నాళ్లకి పనిచేసి ఆవిడ నువ్వు అనుకున్నట్లు చనిపోతుంది, అప్పుడు నీ మీద కూడా ఎవ్వరికి అనుమానం రాదు అని వివరిస్తూ, నేను నీకు చెప్పేటువంటి ఈ పరిష్కారాన్ని, నేను నీకు ఇచ్చేటువంటి, నువ్వు నేను ఎలా చెబితే అలా చేస్తే నీకు ఈ పరిష్కారం ఇస్తాను, నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి అని అంటాడు. దానికి ఆవిడ సంతోషంగా అంగీకరించి, మీరు ఎలా చెబితే అలా నేను చేస్తానండి అంటుంది. సరే ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఈ వనమూలికలు తీసుకెళ్తావు, ఆవిడ ఆహారంలో ఇది కలిపేవు, నువ్వు మళ్ళీ నీ మీద అందరూ అనుమానం పడకుండా, కోడలు చంపేసింది అనేటువంటి అనుమానం ఎవ్వరికీ రాకుండా ఉండడానికి ప్రతిరోజు ఏదో ఒకటి ఒక మంచి పదార్థం తయారు చేసి, ఏదైనా మంచి వంటకం తయారు చేసి ఆవిడకి ప్రేమగా ఇవ్వు, ఆ ఇచ్చేటప్పుడు అందులో ఇది కలిపి ఇవ్వు అని అంటాడు. అలాగే నువ్వు రోజు పోట్లాడుతూ ఉంటే కొన్నాళ్ళకి ఆవిడ చనిపోతే తప్పకుండా అందరూ నువ్వే ఏదో చేసావనుకుంటారు, కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఆవిడతో పోట్లాడడం మానేయి, ఆవిడ ఏది చెబితే అది అంగీకరించు, ఆవిడ ఒక మహారాణిలా చూసుకో, ఆవిడకి ఏం కావాలో అన్నీ నువ్వు అందిస్తూ ఉండు, చాలా సఖ్యతతో వ్యవహరించు, అప్పుడు నీపైన ఎవరికి అనుమానం రాదు అంటాడు. అలాగే నువ్వు ఆవిడకి ఏం కావాల్సిన అవన్నీ అందిస్తూ ఎక్కువగా వాదించకు, ఏవైనా ఆవిడ ఏదైనా అన్నా నువ్వు వెంటనే నువ్వు వేరేది ఇంకొక మాట అంటూ ఆ వాదనను పెంచకు, సఖ్యతతో ఉండు అని చెప్పి పంపిస్తాడు. సరే ఈవిడ సంతోషంగా తిరిగి వచ్చి రోజు ఏదో ఒక కొత్త పదార్థం తయారు చేసి ఆవిడకి ఇష్టమైనటువంటివి రుచిగా వండి ఇస్తూ అందులో ఇది కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఆవిడతో ఎక్కువగా వాదించదు, ఆవిడ ఏం చెబితే అది అంగీకరిస్తూ, ఇంకొన్నాళ్లే కదా ఈవిడ ఉండేది అనేటువంటి ఆలోచనతో ఆవిడ ఏం చెప్తే అది అంగీకరిస్తూ ఆవిడకి సహాయ సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. చాలా ప్రేమగా చూసుకున్నట్లుగా తను ప్రారంభంలో ఆ భావంతో అన్నీ అందిస్తూ ఉంటుంది. ఈవిడ ప్రవర్తనలో మార్పు చూసి ఆవిడ కూడా, ఏంటి నా కోడలు ఇంత ప్రేమగా రోజు ఏదో ఒకటి తయారు చేసి పెడుతోంది, నేను కోపడుతున్నా తను కూడా విసుగు చెందట్లేదు, వాదించట్లేదు, ఇంకా నాకు నేను అడిగింది అందిస్తూ నాకు సహాయం చేస్తోంది అనేవన్నీ గమనిస్తూ తను తన చుట్టుపక్కల వాళ్లతోటి, నా కోడలు చాలా మంచి కోడలు, ఇటువంటి కోడలు ఉన్న కోడళ్ళందరిలోకి ఈవిడే ఉత్తమురాలు, ఇటువంటి వాడిని ఎవ్వరిని నేను చూడలేదు, ఏదో చక్కటి మార్పు తనలో ఉంది అంటూ వర్ణిస్తూ ఉంటుంది. ఇంకా మెల్లగా కుటుంబంలో ఘర్షణలు తగ్గిపోతాయి, ప్రేమాభిమానాలు పెరగడం ప్రారంభిస్తుంది. అలాగే ఆ అత్త కూడా ఈవిడ్ని చాలా ప్రేమగా చూసుకోవడం మొదలు పెడుతుంది, తన కూతురులాగా తను చూసుకోవడం, తిను తల్లిలాగా తను చూసుకోవడం జరుగుతుంది. ఇంకా ఘర్షణలు తగ్గిపోతాయి, అశాంతి తగ్గిపోతుంది. భర్త కూడా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వస్తున్నటువంటి మార్పును చూసి చాలా ఆనందిస్తాడు. ఇలా కొన్ని నెలలు గడుస్తుంది. దాంతో ఒకరోజు ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ వైద్యుడి దగ్గరికి వచ్చి వారిని కలిసి, మా అత్తగారు మరణించకుండా చనిపోకుండా ఏదైనా ఒక మంచి మందు ఉంటే ఇవ్వండి అని అడుగుతుంది. ఏమా ఏమైంది అని అడిగితే, మా అత్తగారు చాలా మారిపోయారు, ఆవిడ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు నన్ను, ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు, స్నేహంతో చూసుకుంటున్నారు. అటువంటి అత్తగారిని నేను ఎప్పుడూ పోగొట్టుకోవడం కల్లో కూడా నేను ఊహించుకోలేను, కాబట్టి మీరు వెంటనే నాకు ఏదైనా మందిచ్చి ఆవిడ రక్షించండి అని ప్రాధాయపడుతుంది. అప్పుడు ఆ వైద్యుడు ఆవిడతో, చూడమ్మా నేను ఇచ్చినది విషం కాదు, ఆవిడ ఆరోగ్యాన్ని పెంచేటువంటి కొన్ని మంచి మందులు ఇచ్చాను, విషం అక్కడ ఆ పదార్థంలో లేదు, ఆ సమయంలో నువ్వు వచ్చినప్పుడు విషం నీ మనస్సులో ఉంది, నువ్వు ఆవిడ్ని చూసినటువంటి దృష్టి కోణంలో ఉంది, ఆవిడ నిన్ను చూస్తున్నటువంటి దృష్టి కోణంలో ఉంది, ఇద్దరి మనస్సుల్లోనూ ఇద్దరి దృష్టి కోణంలోనూ ఉన్నటువంటి ఈ విషం మీ జీవితాన్ని నరకమయంగా చేసింది, ఏ క్షణాన్నైతే నువ్వు నీ దృష్టికోణాన్ని మార్చుకున్నావో, ఏ క్షణాన్నైతే నువ్వు చూసేటువంటి ఆ దృష్టి మారిందో, ఆ క్షణం నుండి నీ గృహము స్వర్గంలా మారిపోయింది, నువ్వు మారగానే నీ భావాలు మారగానే నీ ప్రవర్తన మారగానే అదేవిధంగా తన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది, ఇక్కడ మీ జీవితం సుఖమయంగా మారడానికి కారణం ఒకవైపు నుంచి వచ్చినటువంటి పరివర్తన, నువ్వు ఆ పరివర్తనను వేరే భావంతో తెచ్చినా నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ పరివర్తన తన భావంలోనూ భావంలోనూ కూడా మార్పు తీసుకొచ్చింది. ఇలా మన దృష్టికోణం మారినప్పుడు మన జీవితం అశాంతిమయమైనటువంటి జీవితం సుఖశాంతిమయంగా మారుతుంది. కాబట్టి విషము ఉన్నది మన మనస్సులలో, మన దృష్టికోణంలో. మనం వేరే దృష్టికోణంతో చూసినప్పుడు, నువ్వు ఆ అత్తగారిని వేరే దృష్టితోటి ఆలోచించినప్పుడు వెంటనే ఆవిడ్ని రక్షించాలి అనేటువంటి భావన నీలో కలిగింది. ఆ భావన కలగడానికి కారణం ఆవిడ నిన్ను వేరే దృష్టితో చూడడం, ఆవిడ ఆ విధంగా తన దృష్టికోణాన్ని మార్చుకోవడానికి కారణం నీ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు. ఈ విధంగా కాస్త సహనంతో శాంతితో కొద్దిగా దృష్టికోణాన్ని మార్చుకొని ఒక సకారాత్మకమైనటువంటి దృష్టికోణంతో ఒకరినొకరు చూసుకున్నప్పుడు గృహము స్వర్గసీమగా మారిపోతుంది. కాబట్టి విజ్ఞతతో ఆ వైద్యుడు చెప్పినటువంటి ఆ సారాంశాన్ని మనం అర్థం చేసుకొని పరస్పరంలో ఉన్నటువంటి సంబంధాల్లో స్నేహాన్ని మన దృష్టికోణంలో శ్రేష్టతను తెచ్చుకోవడం ద్వారా గృహాన్ని సమాజాన్ని శ్రేష్టంగా మలుచుకోగలుగుతాం. మళ్ళీ మరొక అంశంతో రేపు జీవన సూత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం శాంతి.